మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి, గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడియున్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడియున్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి యుండురి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింప గలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి పరిగెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పెను. పక్షవాయువు గలవాణిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గనక వారందరూ విభ్రాంతి నుండి మన మీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైనటువంటి మా దేవ, వాక్యం నీది, మాట్లాడే దేవుడు నీవు. కనుక నీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని సమృద్ధిగా ఉంచి నీ పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప మాకు అర్థం కాదు. కాబట్టి మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని నీ ఏ ఉద్దేశాలతో ఈ వాక్యాన్ని రాయించావో అవే ఉద్దేశాలు మేము అర్థం చేసుకుని మా జీవితాలకు అన్వయించుకొని నీ నామానికి మహిమకరంగా జీవించడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. అయితే ఈ మార్కు సువార్తలో ఈ సందర్భం మనకు అందరికీ చాలా మందికి తెలుసు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇలా రాయబడ్డది ఏమనంటే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహములోనికి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు మినిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ చేశాడంటే గలిలయ ప్రాంతంలో ఒక టౌన్ కపెర్నహం. కపెర్నహూంలో బహుశా ఆయన ఒక ఇల్లు రెంట్కు తీసుకొని ఉంటాడు. అక్కడ ఆయన మినిస్ట్రీని స్టార్ట్ చేసి ఆయన చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వెళ్ళొచ్చి మళ్ళీ ఇంటికి వస్తాడు కదా, కపెర్నహూంలో ఉన్న రూమ్కి వస్తాడు కదా. వచ్చాడని చాలా మందికి తెలిసిందట. ఈయన పరిచయకి వెళ్ళాడు, అటు ఇటు వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడని తెలిసిందట చాలా మందికి. తెలియగానే అందరూ అనేకులు కూడి వచ్చి గనక వాకిట నైనను వారికి స్థలము లేకపోయెను. అంటే చాలా మంది క్రౌడ్ అసలు జనాలు కిక్కిరిసిపోయారంట. అందరూ వచ్చేసారు ఆయన ఉన్నాడని. ఆయన వచ్చాడట, రూమ్కి వచ్చాడట, పదండి పోదామని. ఎందుకు అంత జనాలు? బహుశా ఆయన అద్భుతాలు చేస్తాడు, బహుశా ఆయన స్వస్థతలు చేస్తాడు, దయ్యాలు వెళ్ళగొడతాడు, తర్వాత కొంతమంది మంచి ప్రసంగం ఇస్తాడు, ఈయన చాలా మంచిగా మాట్లాడతాడు, అధికారంతో మాట్లాడతాడు, చాలా సౌమ్యుడు, సాత్వికుడు, ఈయనలో మంచి క్యారెక్టర్ ఉంది, తర్వాత ఈయన చెప్పేటప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది, తర్వాత చాలా సూచక్రియలు చేస్తాడు, చాలా మంచివాడు అని రకరకాలుగా అనుకున్న ప్రజలందరూ వచ్చి ఉంటారు. ఎందుకనంటే వారి వారి అవసరతలను బట్టి, వారి ఆలోచనలను బట్టి కొంతమంది కేవలం ప్రసంగం వినటానికే వచ్చారేమో, కొంతమంది కేవలం వాళ్ళకు నొప్పులు బాధలు రోగాలు ఉంటే ఆయన దగ్గర పోవాలి తొందరగా ఇది నయమవుతుంది అని ఈ అనేక మంది ప్రజల క్రౌడ్లో కిక్కిరిసిన జనాల్లో రకరకాల ఆలోచనలు ఉండి ఉంటాయి. అందుకనే కిక్కిరిసిపోయింది అక్కడ. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఒకటే ప్రాబ్లంతో రారు, వచ్చిన ప్రతి వ్యక్తి అందరికి ఒకటే ప్రాబ్లం ఉండదు కదా, రకరకాల ఆలోచనలతోటి రకరకాల మనస్తత్వంతో వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆయన్ని వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆయన దగ్గరకు వస్తారు. సో కాబట్టి అనేకులు వచ్చారంట. అసలు మరి ఇలాంటి వ్యక్తి దగ్గరికి మనం కూడా ఆలోచిస్తే, మన ప్రాంతంలో కూడా ఉంటే మనం కూడా అలా చేస్తాం, కిక్కిరిసిపోతే జనాలు ఎంత కిక్కిరిసిపోయారంటే రూమ్ అంతా నిండిపోయారంట. ఈ దీన్ని ఏమంటారు, డోర్ దగ్గర కూడా అందరూ ఇట్లా కిక్కిరిసిపోయారు, బయట కూడా అందరూ ఉన్నారంట. అయితే అలాంటి పరిస్థితుల్లో లోన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే వాక్యం చెప్తున్నారంట. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా ఆయన చేసిన ప్రతి కార్యాల్లో అల్టిమేట్ గా దేనికి ప్రాధాన్యతనిచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యానికి. స్వస్థతలు చేశాడు, అద్భుత కార్యాలు సూచక్రియలు చేశాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన చేయడానికి యోగ్యుడు, ఆయన దగ్గర ఆ సత్తా ఉంది కాబట్టి ఆయన చేస్తాడు తప్పకుండా. దానికంటే ప్రాముఖ్యంగా ఆయన దేనికి ఇచ్చాడంటే ఎక్కడ చూసినా కూడా ఆయన మాట్లాడుతున్నాడు, అంటే ఆయన బోధిస్తున్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడంట. చాలా మంది రాగానే ఆయన చేసేది ఏంటంటే మొట్టమొదటిగా వాక్యం చెప్తాడంట. ఆయన రాజ్యం గురించి, రాబోయే దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తాడంట. దేవుని గురించి చాలా విషయాలు చెప్తాడని. అదే చాలా మంది వచ్చారు కదా, ఏదో కొంచెం ఫన్నీ జోకులు వేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం, ఓ వీళ్ళందరూ వచ్చారు కదా భలే ఉందే అని వాళ్ళని చూసి ఎంజాయ్ చేయట్లేదు. ఆయన వాళ్ళు రాగానే చేస్తున్న పని ఏంటంటే వాళ్ళకు వాక్యాన్ని బోధిస్తున్నాడంట. కింద చూద్దాం. అది ఇలా బోధించి ఇలా కిక్కిరిసిపోయిన రూమ్ లో బయట నుంచి లోపల ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో లోపల వాక్యం చెప్తున్నాడు. వినేవాళ్ళు ఆశ్చర్యంగా చాలా క్లీన్ గా వింటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే మనం చూస్తే కనుక చాలా మంది ఉన్నారంట, రకరకాల వ్యక్తులు ఉన్నారు. బహుశా అయిన శిష్యులు ఉండొచ్చు, తర్వాత ఖచ్చితంగా ఆయన శిష్యులు ఉంటారు, శిష్యులు ఉండి ఉంటారు, తర్వాత చాలా మంది ప్రజలు రకరకాల వాళ్ళు వచ్చారు, తర్వాత ఇక్కడ శాస్త్రుల్లో కొందరు ఉన్నారంట. ఆరోచనలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరెవరు వచ్చారంటే శాస్త్రులు కూడా వచ్చారంట. ఈ శాస్త్రులు తర్వాత పరిసయ్యులు లాంటి వాళ్ళు ఉపదేశకులు అంటే వీళ్ళు ఈ శాస్త్రుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ప్రసంగం చేసేవాళ్ళే, వాక్యం చెప్పేవాళ్ళే వాళ్ళు కూడా. వాళ్ళు పండితులు, శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు. వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు వాక్యం వినాలని. ఈయన బాగా చెప్తాడు, చాలా బాగా చెప్తాడు, ఈయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అసలు ఈయన ఏం చెప్తాడు. కొంతమంది ఏమో ఈయన తప్పులు పట్టాలని అసలు ఏడ వాక్యంలో ఈయన తప్పు చెప్తాడో పట్టుకొని కౌంటర్ వేద్దాము అన్న ఉద్దేశంతో కొంతమంది శాస్త్రులు ఉన్నారంట. ఇంకా అక్కడ ఒకరు ఇద్దరు శాస్త్రుల్లో ఈయన బాగా చెప్తున్నాడు, ఈయన మాటలు విందాము అని కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారంట. అంటే రకరకాల ప్రజలు ఉన్నారు అందులో. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పక్షవాయువు గల వాణ్ణి, పక్షవాయువు అంటే తెలుసు కదా, పక్షవాతం వచ్చిన వాళ్ళు. కొందరు పక్షవాయువు గల వ్యక్తిని ఒక నలుగురు తీసుకొని వచ్చారంట. కొందరు అంటే ఇక్కడ ఆల్రెడీ రాసింది నలుగురు, నలుగురు ఆ బెడ్ మీద పడుకొని ఉన్నారంట. ఆయన్ని ఆ మంచం నాలుగు కాళ్ళకి ఆ నలుగురు ఎత్తుకొని ఆయన అట్లే బెడ్ మీద అట్లే తీసుకొచ్చారంట, మంచం మీద నుంచి మంచం అట్లే మోసుకొని వచ్చారు. ఇప్పుడు పక్షవాతం అంటే మనకు తెలుసు కదా, అది ఒక రకమైనటువంటి రోగం. పక్షవాతం ఎట్లా వస్తుందో మీకు సింపుల్ గా తెలుసు అనుకుంటాను. బ్రెయిన్ లో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. బ్రెయిన్ లో లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ వస్తే రైట్ సైడ్ కాళ్ళు చేతులు పడిపోతాయి. బ్రెయిన్ లో లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ వస్తే రైట్ సైడ్ పడతాయి, రైట్ సైడ్ స్ట్రోక్ వస్తే లెఫ్ట్ సైడ్ కాళ్ళు చేతులు పడిపోతాయి. బ్రెయిన్ లో వచ్చిన స్ట్రోక్ అది వాస్తవానికి కాళ్ళు చేతుల్లో కాదు, మీకు తెలుసు అది. అయితే బహుశా ఆయనకి ఏమొచ్చినో ఇట్లాంటిది జరిగి ఉండొచ్చు, అందుకనే పక్షవాతం వచ్చింది. కొంతమందికి ఒక్క చేతే పడిపోతుంది, కొంతమందికి రెండు చేతులు పడిపోతాయి, కొంతమందికి ఒక సైడే చేతు కాలు పడిపోతుంది, కొంతమందికి రెండు చేతులు కాళ్ళు పడిపోయి ఉంటాయి. ఈయనది ఏ కేసు అనుకొని ఉండొచ్చు, ఎందుకంటే ఈయన మంచం మీద పడిపోయాడంటే ఈయన రెండు చేతులు కాళ్ళు పడిపోయి ఉంటాయి. అయితే ఈయన మోసుకొని వస్తున్నారు, మంచం మీద పడుకోబెట్టి ఆ మంచాన్ని మంచాన్ని ఎత్తుకొచ్చారు. వెళ్ళి వచ్చి డోర్ దగ్గర నించున్నసరికి కిక్కిరిసిన జనం ఉన్నారు. లోపలికి వెళ్ళాం, ఏమండి కొంచెం లోపలికి పంపించండి అని అడుగుంటారు తప్పకుండా. వాళ్ళు ఏమంటున్నారంటే మేము, మాకు కూడా అదే ప్రాబ్లం సార్, నువ్వు కొంచెం ఉండు అని ఉంటుంటారు. తర్వాత ఇంకా కొంతమంది రిక్వెస్ట్ చేసి ఉంటారు, ఎవరు పోనిచ్చట్లేదు, అందరూ ప్రసంగం వినాలని ఆతృతలో ఉన్నారు. రెండోది అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి రోగాలు ఉన్నాయి, కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చారు, అరే మా ప్రాబ్లం లేదా నువ్వు కొంచెం ఉండు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే పరిస్థితిలో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం అని అంటే, సర్లే ఎందుకులే ఎందుకు వచ్చింది గొడవ, ఇక మనం ఎప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళలేములే, ఎంత కిక్కిరిసిన జనాలు ఉంటారని. నాలాంటోడు అయితే ఏం చేసేవాడు అంటే వెనక్కి వెళ్ళిపోయాడు, నా వల్ల కాదులే, ఈయనతో ఈయన దగ్గరికి వస్తే ఇంత జనాలు ఉంటే ఎట్లా అని హర్ట్ అవుతాం. ఫస్ట్ హర్ట్ అయ్యి అదే మంచం ఎత్తుకునే పోదాం పద అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది వెయిట్ చేస్తారు, సరే మొత్తం వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తానులే అనుకుని. కానీ వీళ్ళు అట్లా చేయలేదంట, చాలా తెలివిగల్లోళ్ళు. అసలు ఏడ సంద దొరుకుతుందని చూసారట, ఇల్లు చుట్టంతా తిరిగి ఉండుంటారు వీళ్ళు. ఏడ ఇంకొక ద్వారం ఏమైనా ఉందా, కిటికీ ఏమైనా ఉందా అన్ని చూసి ఉండుంటారు. ఏడ దొరకపోయేసరికి బహుశా వీళ్ళు ఆరాధిసి ఉంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా ఒక మంచి విషయం రాసి ఉంటారు, మంచి విషయం రాసింది. అదేంటంటే యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే దించారట ఆయన. వాళ్ళు అడుగుంటారు, యేసు ప్రభు ఎటు సైడ్ కూర్చున్నాడు ఒకసారి చూసి చెప్పు అని అంటే, ఏదో ఇసిరాకపోయి ఏదో చెప్పారు, ఆ సెంటర్లో కూర్చున్నాడు, ఆ కార్నర్లో కూర్చున్నాడు, అటు సైడ్ కూర్చున్నాడని. అది వీళ్ళు ఏం చేశారంటే, మనం ఇల్లు ఎక్కుదాం పదా, ఇల్లు ఎక్కేస్తే ఏం చేయాలి, ఇల్లు అప్పుడు పురాతనమైనటువంటి మనకు తెలుసు కదా పురాతనం ఇల్లు ఎట్లుండేవి, పెంకుటిల్లు ఉండేవి కదా, అట్లాంటివే పెంకుటిల్లు లాంటివి పురాతన కాలంలో ఉండేటివి కాబట్టి కప్పు ఈజీగా తీసేయచ్చు, వాటిని ఓపెన్ చేస్తే కొంచెం ఓపెన్ అయిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి, పైకి ఎక్కారంట, కప్పు విప్పి సందు చేసి ఆ పక్షవాయువు గలవని అంటే ఆ పక్షవాతం వచ్చిన అట్లే దించారంట, పరుపుతోనే దించేశారంట. ఆ తాళ్ళు కట్టి ఆ యేసుప్రభు వేడినోడు ఆడనే దించేశారంట వాళ్ళు. ఇప్పుడు కనీసం ఈ ఓనరు ఎవరు, ఇతను ఈ ఇంటి ఓనరు తిడతాడు, అమ్మో కప్పు విప్పేస్తే అని టెన్షన్ కూడా లేదు అలాగే. అసలు చేసేద్దాం ఫస్ట్ అంటే వాళ్ళ ఫోకస్ అంతా ఈ తెచ్చినోని మీద ఉన్నది, వీడు బాగుపడాలి పోతిపోయిన జీవితం, ఈ వ్యక్తి బాగుపడాలి. ఏమైనా గాని ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా సరే ఈ వ్యక్తి బాగుపడాలి అని వెనక్కి వెళ్ళలేదు వాళ్ళు. రెండోది ముందుకెళ్లి సొల్యూషన్ ఆలోచించి మొత్తానికి కప్పు ఇప్పేసి పైన రూఫ్ అదంతా ఇప్పేసి పెంకుటిల్లు కొంచెం ఇప్పేసి కొంచెం సందు చేసి ఆయన్ని దించేశారంట ఆడికి. అప్పుడు యేసుప్రభు వారి విశ్వాసం చూసంట, ఇక్కడ చాలా మంచి మాట రాశాడు, వాళ్ళ విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. వీళ్ళ విశ్వాసం చూసి ఈయన పాపాలు క్షమించాడంట. మీరే ఆలోచించండి, వీళ్లకు నిజంగా విశ్వాసం ఉందా? ఉంది. తీసుకొచ్చిన వాళ్ళకి విశ్వాసం ఉంది, విశ్వాసంతో తీసుకొచ్చారు, అందుకనే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలేదు, అందుకనే వాళ్ళు సొల్యూషన్ ఎత్తుకొని ఏదేమైనా సరే ఈయనని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి, ఆయన బాగు చేస్తాడు తప్పకుండా, ఆయన దగ్గరే ఉంది, ఆయన శక్తిమంతుడు, చాలా చూసాం మేము, ఆయన తప్పకుండా చేస్తాడు అనే విశ్వాసం వాళ్ళలో ఉందంట. వాళ్ళు తీసుకొచ్చారంట పాపం. మీ మనం కూడా ఎప్పుడైనా ఒకసారి మీరే ఆలోచించండి, ఎవరైనా వ్యక్తి దయనీయమైన పరిస్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం బాగా, ఏదన్నా ఒకటి చేయాలి వీళ్ళ కోసం అని. బహుశా వీళ్ళు ఆయన వాళ్ళ పక్షవాయువుగా స్థితి ఉన్న వ్యక్తిని ఆయన గురించి బాగా ఆలోచించుంటుంటారు, చాలా కంపాషన్ అంటే కనికరం కలిగి దయా జాలి కలిగి ఖచ్చితంగా ఈయనకి ఏదో ఒక సహాయం చేయాలబ్బా, లేకపోతే పాపం ఈయన జీవితం పాడైపోయింది, కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఎట్లా బతుకుతాడీనే అని చాలా ప్రేమతో చాలా విశ్వాసంతో తీసుకొచ్చారు ఆయన. ఎవరు ఏ వ్యక్తినైనా అట్లా కన్సర్న్ కలిగి ఉండటము చాలా మంచి విషయం కదా. మనం కూడా ఎవరైనా పక్కింటోళ్ళు మన ఇంట్లో కానీ బయట కానీ బంధువుల్లో కానీ ఎవరైనా చాలా స్ట్రగుల్లో ఉంటే, పూర్ అయితే, వాళ్ళు ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే మనం ఏం చేస్తాం, వాళ్ళని చూసి దయగలిగి అయ్యో ఏదో ఒకటి సహాయం చేయాలి మనం తప్పకుండా అనే మనసు ఉంటుంది కదా తప్పకుండా. అయితే ఇక్కడ వాళ్ళ విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువు చూశారంట, తీసుకొచ్చినోడు విశ్వాసం చూశాడంట. మనము చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, సంఘానికి, సహవాసానికి కొంతమందిని తీసుకొస్తాం కదా, అయితే మన విశ్వాసాన్ని కూడా చూస్తాడు దేవుడు. ఎందుకు చూస్తాడు అని అంటే మనం ఏ ఉద్దేశం కోసం తీసుకొచ్చాం, అంటే పాస్టర్ గారు ఇగో ఈ ఫలానా వ్యక్తి తీసుకొచ్చాడని గొప్పలు చెప్పుకోవడానికి తీసుకొచ్చామా, లేకపోతే మనల్ని మనం చూపించుకోవడానికి తీసుకొచ్చామా? ఏ ఉద్దేశంతో తీసుకొచ్చామో దేవుడికి తెలుస్తుంది, మన హృదయాలు తెలుసు. కాబట్టి అయ్యో ఈ వ్యక్తి రక్షించబడాలి ప్రభా, పాపాలు క్షమించబడాలి, ఈ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు, ఈయన మార్మన్స్ పొందలేడు ప్రభా, నీ గురించి చెప్పాను, సంఘానికి తీసుకొని వచ్చాడు, తీసుకొని వచ్చాను ప్రభా, నువ్వే రక్షించు, ఆయనతో మాట్లాడు అని మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో తీసుకొని రావాలి. అంతే తప్ప మనల్ని మనం ఏదో కనపరుచుకోవడానికి, ఏదో చూపించుకోవడానికి పాస్టర్ దగ్గర ఏమంటారు పాస్టర్ తో పొగిడించుకోవడానికి, లేకపోతే నేను ఇంతమందిని తీసుకొచ్చాను చూడని, మనలో కొంచెం స్వనీతి కూడా ఉంటది. కొంతమందికి సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతున్నప్పుడు కూడా సేవకుల్లో గాని విశ్వాసుల్లో గాని ఇలాంటి కొంత స్వనీతి గర్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నామో దేవుడికి తెలుస్తుందంట. ఆ విశ్వాసాన్ని కూడా చూస్తాడంట, వాళ్ళ మీద కనికరిస్తాడంట దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల కోసం గాని, ఇతరుల్ని ప్రభు దగ్గరికి నడిపించేటప్పుడు గాని, ఇతరులని ఏదో చర్చికి తీసుకెళ్లడం, బైబిల్ స్టడీకి తీసుకెళ్లడం, ఏదో గ్రూపుల్లో లేకపోతే ఫెలోషిప్ లో వాక్యం కోసం వాళ్ళని కొంచెం పురికొల్పి జాయిన్ చేయించడం, లేకపోతే వారి కోసం చాలా విషయాల్లో ప్రార్థన చేయటం, ప్రత్యేకంగా మార్మన్స్ కోసం గానీ లేకపోతే వేరే ఇబ్బందుల విషయంలో ప్రార్థన చేయటం గానీ, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, మనం కూడా విశ్వాసంతో చేయాలి తప్పకుండా. మీకు గుర్తుండి ఉంటది యాకోబు రాసిన పత్రికల్లో, యాకోబు రాసిన పత్రికల్లో చెప్పాడు, మీరు నూనె రాసి పెద్దలెళ్ళి ఎవరైనా రోగస్తుడు ఉంటే నూనె రాసి ప్రార్థన చేయండి, నేను స్వస్థపరుస్తాను అని అన్నాడు. అక్కడ ఒక మాట మాట్లాడాడు ఏమనంటే, అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, రెండోది పాపాలు కూడా క్షమిస్తాడంట. అక్కడ ఎవరు విశ్వాసం చూసి, వీళ్ళ విశ్వాసం చూసి అంట. అయితే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, చేసే ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళని నడిపించేవాళ్ళు ఎవరైతే, ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నాం మనం, అంటే వేరే వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తాం కదా, మనకు విశ్వాసం ఉండాలి. తప్పకుండా దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు, ఎందుకంటే ఆ సామర్థ్యం ఉంది ఆయన దగ్గర. తప్పకుండా ఆయన పాపాలు క్షమిస్తాడు. అయ్యో ఈ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు, అయ్యో ఈ వ్యక్తి ప్రభువుని తెలుసుకోవాలి, ఆయన ప్రేమ, ఆయన సువార్త తెలుసుకోవాలి, ఈయన ఎంత పాపంలో ఉన్నాడో, ఈయన పశ్చాత్తాపడాలి, ప్రభువా నేను నిన్ను అంగీకరించాను, నేను నీ పరలోక రాజ్యంలో ఒక నీ బిడ్డగా తయారయ్యాను, అయితే చాలా మంది తెలుసుకోవాలని ఆ ఉద్దేశం చేత, ప్రేమ చేత, భారం చేత నడిపించాలి తప్ప చూపించుకోవడానికి నడిపించకూడదు. ఎందుకంటే మన హృదయాలు ఎరిగిన దేవుడు మన విశ్వాసాన్ని కూడా చూస్తాడు. ఏదో నామకార్థంగా చేయకూడదు. అయితే విశ్వాసం చూసి ఏమన్నాడంట, కుమారుడాని పాపాలు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయుగలవంతో అన్నాడంట. ఇప్పుడు మీరే ఆలోచించండి, అక్కడ మీరు నేను గనక ఉంటే ఏం ఆలోచిస్తాం, అరే వీడికేమో రోగం వస్తే ఆయన ఏంది పాపాలు క్షమించబడతాయి అని అంటాడంటే, పాపాలు క్షమించబడ్డాయి అని అంటాడంటే, ఈయనకు రోగం వచ్చింది, ఏ రోగం, పక్షవాతం, బాబు నిన్ను ముట్టాను నువ్వు స్వస్థపరచబడ్డావు వెళ్ళిపో అని అంటే బాగుంటది, అలా చెప్పాలి కదా, ఈయనకు వచ్చింది రోగము, ఆయనేమో పాపాల గురించి మాట్లాడుతున్నాడేంటి అని వాళ్ళు కాదు, వాళ్ళు కూడా అనుకున్నారంట, మనం కూడా ఉంటే మనం కూడా అదే అనుకుంటాం, పాపాలు క్షమించబడ్డాయి అంటే. దీని అర్థం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, బాబు నీ ప్రాబ్లము, ఒరిజినల్ ప్రాబ్లం ఏంటంటే నీకు ఈ రోగం కాదు, పాపం. నీ ఒరిజినల్ సమస్య ఏంటంటే రోగం కాదు, నీ పాపం. ఈ ప్యాసేజ్ అంతట్లో కీలకమైన కేంద్రం ఏంటిదంటే ఇదే, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇంకొక పాయింట్ కూడా ఉంది, నీ పాపాలు క్షమించబడ్డాయి. చాలా మంది మనం ఏమనుకుంటామంటే, రోగం పోతే చాలు, ప్రభా తీసే 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 తీసే. మనం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు, బిలీవర్స్ అయినా అన్బిలీవర్స్ అయినా, దేనికోసం వస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, ప్రభా నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి తీసేయి, ప్రభా నాకు ఈ క్యాన్సర్ ఉంది, ప్రభా నా కిడ్నీలు పాడైపోయినాయి, లేకపోతే నాకు జ్వరం వచ్చింది, ప్రభా నాకు చాలా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, ప్రభా అయ్యి ఉన్నాయి, ప్రభా ఈ స్వస్థత నొప్పి భరించలేకపోతున్నా, తీసేయి ప్రభా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా చేయటం తప్పేం కాదు, చెయ్యాలి ప్రార్థన, ఆయన అన్ని తీసేయడానికి సమర్థుడు. కానీ మన మొదటి ప్రాబ్లము అసలు ఫస్ట్ ప్రాబ్లము, ఒరిజినల్ ప్రాబ్లము, అసలు ప్రాబ్లము డిసీజ్ కాదంట, రోగం కాదంట. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, బాబు నాయన నీ ఒరిజినల్ ప్రాబ్లము ఈ రోగం కాదు, ఈ పక్షవాతం కాదు, అసలు ఈ ఒరిజినల్ ప్రాబ్లము నీ పాపం అని మొట్టమొదట పాపాలు క్షమిస్తున్నానంట. మనం చాలాసార్లు ఎంత దుష్టత్వంతో ఉంటామంటే కేవలం యేసు ప్రభుని ఉపయోగించుకోవడానికి వస్తాం యేసు ప్రభు దగ్గరికి, కేవలం యేసుక్రీస్తు ప్రభుని ఉపయోగించుకోవడానికి వస్తాం. మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ ప్రార్థన అయిపోగానే ఆ స్వస్థపరచబడ్డ తర్వాత యేసుక్రీస్తు ప్రభుకు కృతజ్ఞతగా ఉండం, యేసుక్రీస్తు ప్రభుని ఇంకా తెలుసుకోవాలన్న ఆశ ఉండదు, వాక్యంలో ప్రార్థనలో ఇంకా ఎదగాం. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మన దారి మనమే. అవిశ్వాసులైతే యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మర్చిపోతారు. విశ్వాసులైతే మళ్ళీ పాత కథే. ఎంత స్వార్థపరులు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి సమస్య రోగం కాదు, చాలా భయంకరమైన డిసీజులు కాదు, నల్లగా ఉండటం కాదు. అయ్యో నేను నల్లగున్నాను, తెల్లగా అయితే బాగుంటుందేమో. అవ్వచ్చు, పర్లేదు, తెల్లగా అవ్వచ్చు. అయ్యో డబ్బులు లేవు, చాలా సమస్యల్లో ఉన్నాను, ఇంట్లో చాలా గొడవలు, బయట చాలా ఇబ్బందులు, అసలు నేను ఈ తట్టుకోలేకపోతున్నాను, ఏంది పరిస్థితులు ఇవన్నీ. అసలు ఇవేవి కాదంట సమస్యలు. అసలు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క సమస్య ఏంటంటే పాపం. వాడు చచ్చిపోయి నరకానికి వెళ్తున్నాడు. ఈ రెండు సమస్యలే. ఒకటి పాపము, పాపపు స్వభావము. రెండోది సావొచ్చింది, ఆ చచ్చిపోవటం ద్వారా నరకానికి వెళ్తున్నాడంట. ఇది మేజర్ సమస్య, అసలు సమస్య, ఒరిజినల్ సమస్య. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఆ బాబు ఇది అయితే నార్మల్ సమస్య గాని, ఇది నేను తీసేస్తా గాని, అసలు ఒరిజినల్ సమస్య ఉంది కదా, దాన్ని తీసేస్తా ఫస్ట్. దేవుడు మన ఒరిజినల్ సమస్యని, మనలో ఉన్న పాపాన్ని తీసేయాలని ఇష్టపడుతున్నాడు ఫస్ట్. రోగం కాదు, రోగం కూడా తీసేస్తాడు, ఏం కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. రోగం కూడా తీసేస్తాడు, ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. అంత చేతగానోడు కాదు, రోగం తీసేయలేనంత చేతగానోడు ఏం కాదు ఆయన. ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు. ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, పరలోకాన్ని ఏమంటారు, స్టార్స్, నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, అసలు భూమి ఎంత పెద్దదో చూశామా మనం ఇంతవరకు? గుండె అవిసిపోతుంది. ఇలాంటి బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీ రోగం నా రోగం బాగు చేయడానికి అంత చేతగానోడా? రెండవది, బైకు ఖరాబ్ అయితే బైకు మెకానిక్ దగ్గరికి వెళ్తాం, మరి మనిషి పాడైతే మనిషి ఆయన బాగు చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువే గారు, ఆయనకు ఆ సామర్థ్యం లేదా? కానీ ఒరిజినల్ సమస్య, అసలు సమస్య ఏంటంటే పాపం, రోగం కాదు. అసలు మనిషికున్న మొట్టమొదటి రోగం ఏంటంటే పాపం, ఈ పక్షవాతం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరే ఆలోచించండి, మరి ఈయన డైరెక్ట్ క్షమించేసేదేంటి? మనం కూడా పాపాలు చేసుకుంటూ పోతా ఉంటే, అంటే మనం కూడా మనం పాపలమే కదా, అయితే మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చి జస్ట్ అట్లా కూర్చుంటే మరి ఆయన్నే అన్ని పాపాలు క్షమించేస్తాడు కదా, ఆయనే అన్ని క్షమించేస్తాడు కదా అనే ఆలోచన వస్తుంది. మీరే ఆలోచించండి, అసలు బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివి ఉంటే దేవుడు క్షమించే విధానం ఏంటిది? అసలు ఒక వ్యక్తి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలంటే, ఒక వ్యక్తి మారుమనసు పొందాలంటే అసలు ఎలా రక్షించబడతాడు, ఎలా మారుమనసు పొందుతాడు? వాళ్ళ ఆ వ్యక్తి అంట పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోవాలంట, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలంట, ఆయన మీద విశ్వాసం ఉంచాలంట. ఇవి చేస్తే వెంటనే అతని పాపాలు క్షమిస్తాడంట, ఆయన రక్షిస్తాడంట. ఇదే కదా ఆయన పెట్టిన రూలు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచు, నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు నా దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకో, నువ్వు రిపెంట్ అవ్వు, పశ్చాత్తాపడు, పాపాలు ఒప్పుకో, నువ్వేమేం చేసావు, నా మీద విశ్వాసం ఉంచు, ఈ పాపాల నుంచి విడిపించేవాన్నని, ఈ నరకం నుంచి తప్పించేవాన్నని నా మీద విశ్వాసం ఉంచు, అప్పుడు నేను నిన్ను రక్షిస్తా. ఇదే కదా చెప్పింది అన్ని సువార్తల్లో. మరి ఇలా చెప్తే, రూల్ ఇదైతే, నియమం ఇదైతే, మరి నేను డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని క్షమిస్తున్నారేంటి? ఎందుకనంటే చాలా మంది పండితుల అభిప్రాయం ఏంటంటే, మనం కూడా కొంచెం ఆలోచిస్తే ఏం గెస్ చేయొచ్చు అంటే, జనరల్ గా ఆ వ్యక్తి మనసులో ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి మనసులో ఖచ్చితంగా మనసులో పశ్చాత్తాప, ఇక్కడ బయట రాయబడలేదు, ఇక్కడ ఆయన పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోడు, బోరుమని ఆయన కాళ్ళ మీద పడ్డాడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని అనలే, రాయబడలేదు అట్లా. అక్కడ ఎవరు, మరియ కదా, మరియ కన్నీళ్లతో ఆయన పాదాలతో తడుపుతూ ఆయన వెంట్రుకలు తుడుస్తున్నప్పుడు కూడా చాలా విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. ఎందుకనంటే ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు. మనము మన మనసులో మన హృదయంలో ఏం ఆలోచిస్తూ ఏ ఉద్దేశాలతోటి వచ్చామో దేవునికి తెలుసంట. పక్షవాయువు గల వ్యక్తి కూడా వచ్చినప్పుడు పక్షవాయువు గల ఈ పక్షవాతం గల వ్యక్తి మనసులో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. అది ఫస్ట్ అడ్రస్ చేశాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. బాబు నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటే దాని అర్థం ఏంటిదంటే, ఆయన ఒప్పుకొని ఉంటాడు మనసులో, ఎంతో వేదనతోటి పశ్చాత్తాపంతో వచ్చి ఉంటాడు, నమ్మకంతో విశ్వాసంతో వచ్చి ఉంటాడు, ప్రభా నేను పాపం చేశాను, నేను చాలా దుర్మార్గుని, ఒకవేళ నా పాపాన్ని బట్టి నా రోగం వచ్చి ఉంటుంది, ప్రభా నేను నా పాపాన్ని క్షమించు ప్రభా, నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను అని మనసులో కుమిలిపోతుంటాడు. మనస్సును ఎరిగిన దేవుడు, ఉద్దేశాలను ఎరిగిన దేవుడు, మన మనసులో ఏం ఆలోచిస్తామో ఏమి మాట్లాడుకుంటున్నామో తెలుసుదంట దేవుడికి. అందుకనే వెంటనే నీ పాపాలు క్షమించబడినాయి కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని అన్నాడు. బయట చూసే వాళ్ళకి నీ మనకి అంటే నాకు మీకు ఆశ్చర్యం, ఏంది ఈయనే రోగంతో తీసుకున్నతే పాపాలు అని అంటాడేంటి. వాళ్ళకు కూడా అదే ప్రాబ్లం వచ్చింది చూడండి ఒకసారి. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం, రోగం కోసం ప్రార్థన చేస్తాం, మిగతా వాటి అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం, కానీ మన ఒరిజినల్ సమస్య కోసం మనం ప్రార్థన చేయం. అవిశ్వాస అయితే నువ్వు మారు మనసు పొందకపోతే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోవాల్సిందే. నీ ఒరిజినల్ సమస్య ఇది కాదు, రోగం కాదు, ఇంకే ఆర్థిక సమస్య కాదు, పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభును అంగీకరించాలి, ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన మన పాపాలను క్షమించి పాపం నుంచి రక్షిస్తాడంట. ఇంకా మారు మనసు పొందకుండా రక్షించబడకుండా ఎంతకాలం? సేమ్ కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసులాగానే ఉంటారంట. ఎట్లా? వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారంట, వాళ్ళు కూడా వాక్యం చదువుతారంట, చర్చికి వెళ్తారంట. కొంతమంది ఏమనుకుంటారంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినా కాబట్టి నేను మారు మనసు పొందినా అనుకుంటారంట. వాడు ఎప్పుడు పొందినా వాడికి తెలియదు. అయితే ఖచ్చితంగా ఒకవేళ మారు మనసు పొందకపోతే ఈ రోజు ఇదే క్షణం మనల్ని మనం సమర్పించుకుందాం, పశ్చాత్తాపడదాం, పాపాలు ఒప్పుకుందాం. ఎందుకంటే మన ఒరిజినల్ సమస్య ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. ఆ వ్యక్తి ఒప్పుకున్నాడంట. కింద చూస్తే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఏమన్నారంట? శాస్త్రంలో కొంతమంది చూశారంట. ఏమన్నారంట? శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది. వాళ్ళు ఏమన్నారంట? ఎందు ఏం మాట్లాడుతున్నాడు ఈయన అసలు? ఏం మాట్లాడుతున్నాడు అసలు ఈయన? ఆయనకు రోగం ఉంటే ఈయన ఏంది పాపాలు క్షమించానని అంటున్నాడేంటి? ఇది ఒక మాట అన్నారు. రెండోది ఏమన్నారు? ఈయన దేవుని తిడుతున్నాడు, దేవుని దూషిస్తున్నాడు ఈయన. మూడోది ఏమన్నారంట? అసలు దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది అని వాళ్ళ మనసులో అనుకుంటున్నారంట, హృదయంలో ఆలోచించుకుంటున్నారంట. సనుగుతును గుసగుసగుసు అనుకుంటున్నారేమో, మనసులో అనుకుంటున్నారంట. ఈ మూడు విషయాలు అనుకున్నారంట. అసలు ఇట్లెందుకు చెప్తున్నాడు ఈయన? అంటే పాపాలు క్షమిస్తున్నాను అని అంటేనంట, ఏ వ్యక్తి అయినా క్షమించగలడా? వాస్తవానికి ప్రపంచంలో ఏ వ్యక్తి యొక్క పాపాలు క్షమించలేడు? ఏ వ్యక్తి ద్వారా మారు మనసు రక్షణ పొందుకోలేము, పరలోకాన్ని సంపాదించుకోలేము, నరకాన్ని నుంచి విడిపించబడలేము? అంటే నార్మల్గా ఏదైనా చిన్న తప్పు, మనిషికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేస్తే, ఏదైనా తిడితే, ఏదైనా చేస్తే, సారీ బ్రదర్ నేను తప్పుగా అన్నాను, ఈ పాపం గురించి అంటలే నేను. జనరల్గా మనలో ఉన్న పాపపు స్వభావము, మనలో ఉన్న పాపాలు క్షమించి నరకం నుంచి, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, వీటన్నిటి నుంచి విడిపించి మనల్ని ఒక కొత్త వ్యక్తిగా తయారు చేయటం, ఇది ఎవరి వల్ల అవుతుంది? మనం వెళ్ళి భార్య వెళ్ళి భర్త దగ్గర పాపాలు అన్ని ఒప్పుకుంటే క్షమించడం ద్వారానా? భర్త వెళ్ళి భార్య దగ్గర ఒప్పుకుంటేనా? పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకుంటేనా? ఏదైనా మంచి ఒక పాస్టర్ దగ్గర ఒప్పుకుంటేనా? లేకపోతే ఏదైనా మంచి పవిత్రుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏమంటారు, ప్రపంచంలో ఆయన మంచోడు, ఒక మంచి వ్యక్తి దగ్గరికి వెళ్దాము, ఆయన మన పాపాలు చెప్పుకుంటే, ఏదో ఒక బాబాగారో లేకపోతే ఇంకెవరో వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటేనా? లేదు. పాపాలు క్షమించేదట కేవలం దేవుడే. దేవుడు మాత్రమే మన పాపాలన్నింటినీ క్షమించగలడంట. అయితే వీళ్ళకి తెలుసు, ఎవరికి? శాస్త్రులకు. దేవుడే క్షమిస్తాడు కదా, మరి ఈయనేంది నోటి నుంచి? ఈయన మనిషి కదా, యోసేపు మరియు కుమారుడు కదా. ఈయనేమంటున్నాడు? నీ పాపాలు క్షమించానంటున్నాడు. ఇంత అసలు ఏ మనిషినే? ఆ దేవుని నిందిస్తున్నాడు, దేవుని దూషిస్తున్నాడు. ఏంటి, వాళ్ళకి తెలుసట ఇట్లా మాట్లాడుతానంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? దేవుని దూషించినట్టంట. అంతే కదా, మనం కూడా అన్నా అది మనకు కూడా అప్లై అవుతుంది. మనం కూడా దేవుని దూషించాం, నీ పాపాలన్నీ క్షమించిన పో, నేను కొత్తగా చేసినట్టు మనం ఇవ్వలేం అసలు అట్లా చేయడానికి. దేవునికి ఒక్కరికే అధికారం ఉంది అది. మరి యేసుక్రీస్తు ప్రభు గారు ఎవరు? అప్పటిదాకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి? ఆయన మనిషిగానే చూస్తున్నారు. ఆయన ఒక ప్రవక్త, ఆయన మంచోడు, ఆయన మంచి క్రియలు చేస్తాడు, ఆయన మనిషే, మనిషిగానే చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు. ఎందుకనంటే పాపాలు క్షమించే సత్తా అధికారం ఓన్లీ దేవునికి మాత్రమే ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు. చాలా మంది డిబేట్లు చేసుకుంటున్నారు ఈ మధ్యలో. ఈ విషయం సింపుల్ గా చెప్పగలగాలి. పాపాలు క్షమించే అర్హత, హక్కు, అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు. ఆయన పాపాలు క్షమించాడంటే ఆయన దేవుడు. కిందేమంటున్నాడంటే, మళ్ళా అలా అన్న తర్వాత తమలో తాము ఆలోచించుకుంటున్నామని దేవుని యేసుక్రీస్తు ప్రభు వారు తెలిసిపోయినట్టు. నిజంగా హృదయం యొక్క ఆలోచనలు తెలిసిపోయినాయంట దేవుడికి, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసిపోయినాయంట. మరి దేవుడు కదా. మనం నిజంగా ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు కానీ, మనం ఎవరిపైన ఆలోచిస్తున్నప్పుడు కానీ, అసలు మన మనసును, మన హృదయ లోతుల్లో ఏం ఆలోచిస్తామో, మన మనసులోకి ఏ ఆలోచన రాకముందే అన్నీ తెలుసంట దేవుడికి. వాక్యంలో రాసినాయి ఇవన్నీ. ఇక్కడ ఏంటంట, వాళ్ళు ఆలోచిస్తుంటున్న గాని హృదయములలో ఈయన తెలిసిపోయిందంట. ఎంత సర్వశక్తిమంతుడైనా వారు తమలో తాము ఇలాగో ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని ఏమన్నాడంటే, ఎందుకు మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఒక వాళ్ళ మధ్యలో ఒక సవాల్ పెట్టిండు. ఒక సవాల్ ఏంటంటే, సరే మీరే చెప్పండి, అసలు ఏది ఈజీ, ఈ పక్షవాయు గలవాణ్ణి, ఏ బాబు నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పడం చాలా ఈజీయా, లేకపోతే అయ్యా నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం ఈజీయా? రెండు క్వశ్చన్లు వేసింది వాళ్ళకి. చెప్పండి మీరు ఏది ఈజీ అంటే, బాబు నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పడం ఈజీ. అది ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అదే. ఈయన రాగానే అందరిని ముట్టాడు, స్వస్థపరిచాడు. ఈయన కూడా ముట్టి స్వస్థపరుస్తాడు. ఓ చూస్తున్నారు అందరు తొంగి, రివర్స్ చేశారు దానికి. చాలా సింపుల్ ఏంటంటే, సులభం ఏంటిదంటే, నువ్వు పరిపెత్తుకున్నాడు, అది రెగ్యులర్ గానే జరుగుతుంది, అది అందరికి తెలుసు. ప్రవక్తలు కూడా చేశారు కొంతమంది, ఈయన కూడా చేస్తాడు, ఈయన గొప్ప వ్యక్తి కాబట్టి ఇలా చేసేస్తాడు, అదే ఈజీ. కానీ పాపాలు క్షమించడమే కష్టం, ఏ మనిషి వల్ల కాదు, ఏ మనిషి వల్ల కాదు. ఆయన చెప్తున్నాడు ఆ విషయం వాళ్ళకి అర్థం కావడానికి పించి చేసి చెప్తున్నాడు. పాపాలు క్షమించడం అనేది ప్రాముఖ్యం రోగాన్ని నయం చేయడం కాదు, అది ఈజీయే. డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా నయం అవుతాం. డాక్టర్ పాపాలు క్షమిస్తాడా? మరి ఏ మనిషి అయినా క్షమిస్తాడా? నేను అది చేస్తాను అనే విషయం ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. అయితే పాపాలు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. ఏం చెప్పాడంట వాళ్ళతోటి? ఈ అసలు పాపాలు క్షమించడానికి నాకు మాత్రమే ఈ భూమి మీద అధికారం ఉంది, ఇంకెవరికి లేదు. భూమి మీదనంట ఏ మనిషి, ఏ దేవదూత లేకపోతే సైతాన్ గాడు, ఏ మనిషి అయినా, ఏ మంచి మనిషి అయినా, మంచి పాస్టర్ అయినా, ఏ వ్యక్తి దగ్గరికైనా వెళ్ళండి, లేకపోతే యేసుప్రభును కాదని వేరే ఇంకా మీరు ఏమనుకుంటారో, వేరే దేవతలో లేకపోతే ఇంకెవరో ఇంకా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళండి, పాపాలు క్షమించబడవంట. కరాఖండికి చెప్తున్నాడు, అసలు భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపులే. వాళ్ళ సమస్య, మొట్టమొదటి ఒరిజినల్ సమస్య ఏంటంటే పాపము, పాప స్వభావం. వాడు సచ్చి నరకానికి వెళ్తున్నాడు. వాళ్ళ పాపాలు క్షమించాలంటే అసలు అధికారం ఎవరికిందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుకే ఉందంట. అందుకనే మనం పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకునేటప్పుడు ఎవరి నామంలో ఒప్పుకుంటాము, ఎవరి నామంలో మనం విశ్వాసం ఉంచుతాము? ప్రభా నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను యేసు ప్రభా, ఎందుకు అని అంటే నువ్వొక్కడే క్షమిస్తావు, ఆయనకు మాత్రమే అధికారం ఉందంట, ఇంకెవరికి లేదంట. మరి ఈ విషయం తెలిస్తే మనం ఏం చేయాలి? మారు మనసు పొందిన వాళ్ళు ఇంత అన్న, నేను భయంకరమైన పాపం చేశాను, నా వల్ల కాదు, అసలు దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. అంటే నువ్వు ఇంత భయంకరమైన పాపం చేస్తే క్షమించలేనంత శక్తి లేనివాడా? తప్పకుండా క్షమిస్తాడు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయనకే అధికారం ఉంది, పాపాలు క్షమించే హక్కు ఈయనకే ఉంది, ఈయననే దేవుడు అని తెలిసినప్పుడు అసలు మనం ఏం చేయాలి? వెంటనే, ఓహో నా ప్రాబ్లం పాపం కదా, నేను పాపంలో ఉన్నాను కదా, ఇంత భయంకరమైన పాపం చేశాను కదా, కాబట్టి నేను ఈయన దగ్గరికే వెళ్ళాలి అని ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడాలి కదా, ఆయన అంగీకరించాలి కదా, ఆయన మీద విశ్వాసం ఉంచాలి కదా. మనం చాలాసార్లు పట్టించుకోం, చాలాసార్లు వదిలేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం, ఏదో ఉత్తుతగా పాపాలు ఒప్పుకుంటాం. ఉత్తుతగా అంటే తెలుసు కదా, కళ్ళు మూసుకొని ప్రభువా నేను చేశాను, ఇక్కడ నుంచి చేయనులే అని ఏదో, ఏ హృదయంతో మనం ఒప్పుకుంటున్నాం దేవుని తెలుసు. ఈయనకే అధికారం ఉంది, ఈయన మాత్రమే పాపాలు క్షమించగలడని తెలిసి రావాలి, విశ్వాసంతో రావాలి. పాపాలు ఖచ్చితంగా క్షమించబడతాయి. రెండోది, విశ్వాసమైన మనం కూడా చాలాసార్లు కొన్నిసార్లు మర్చిపోతాం అనుకుంటా. మరి ఏం చేస్తాం, మన దరిద్రత స్థితి అది. పాపాలు చేసుకుంటూ పోతూనే ఉంటాం, చిన్న పెద్ద అన్ని పాపాలు అవన్నీ కప్పేసుకుంటూ పోతూనే ఉంటాం. చాలా రోజుల తర్వాత తెలుసు అది పెద్ద కట్టలాగా, పెద్ద మూటలాగా తయారైతుంది. అప్పుడు చాలా సఫర్ అవుతాం మనం, చాలా కష్టమవుతుంది ఒప్పుకోవడానికి. ఎందుకంటే ఒకదానిపైన ఒకటి పడ్డాయి కదా పాపాలు, పెద్ద మూటలాగా తయారైంది. మనకు ఈ విషయం తెలియాలి విశ్వాసులంగా కూడా, అసలు క్షమించే అధికారం ఆయనకే ఉన్నప్పుడు మరి వెంటనే మన పాపాన్ని తుడిచేసుకోవాలి కదా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నేను ఇలా చేశాను, నన్ను క్షమించు, నేను మరలా చేయకుండా నాకు కృప చూపించు అని అడగలుగా. మనకు అది తప్పకుండా ఆ స్పృహ రావాల్సిందే. అయితే లాస్ట్ గా మనం చూసేది ఏంటంటే, ఆయన విచిత్రమైన సంగతి ఇక్కడ చేశాడు. ఏంటి తెలుసా? ఫస్ట్ పాపాలు క్షమించాడంట, తర్వాత ఏం చేశాడు చూడండి. ఆ పక్షవాతం గలవాన్ని చూసి, బాబు లే నీ పరిపెత్తుకొని పో అన్నాడంట. వెంటనే లేచాడంట, వెంటనే తక్షణమే అంటే వెంటనే లేచాడంట. ఆ పరిపెత్తుకున్నట్టు వాళ్ళందరూ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేసరికి ఇదంతా ఆశ్చర్యపడి కళ్ళు ఎట్లా మొత్తం పెద్దగా ఓపెన్ చేసి చూస్తున్నారు అందరు. అరే ఇది ఎక్కడ చూడలేదు మనం, ఇంత ఆశ్చర్యం. అప్పుడు ఏంటి ఇక్కడ, ఫస్ట్ పాపాలు క్షమించాడు, తర్వాత వెంటనే స్వస్థపరిచాడంట. దేవుడు మన పట్ల అసలు ఎలాంటి కన్సర్న్ కలిగి ఉన్నాడంటే ఫస్ట్ మన ఒరిజినల్ సమస్యను తీసేయాలని ఇష్టపడుతున్నాడు. అదేంటిదంటే పాపము, పాపు స్వభావం, తర్వాత నరకం, మన మరణం, అది మన సమస్య. దేవుడు తెలుసు ఒరిజినల్ సమస్య ఏందో, దేవుడు తెలుసు. మరి ప్రభు మరి నా నొప్పి ఇది ఎప్పుడు తీసేస్తో, నా కిడ్నీ, నా క్యాన్సర్, నా ఏమంటారు నా పక్షవాతం, నా ఇది నా అది, నా సమస్య, నా ఆర్థిక సమస్య, నా కప్పులు, కోర్టు కేసు, మరి ఏంది ఎప్పుడు తీసేస్తో. అరే అది తీసేయడానికి సమర్థుని కాదా, ఫస్ట్ ప్రాబ్లం తీసేస్తా ఒరిజినల్ది, తర్వాత అవి కూడా తీసేస్తా. మీరే చూడండి, ఫస్ట్ పాపాలు క్షమించిన తర్వాత నెక్స్ట్ది ఆ సమస్య తీసేయలేదా. ఆ బాబు లే పరిపెత్తుకొని పో నువ్వు ఇట్టేసావు అని అన్నాడా, నీ పాపాలు అయితే క్షమించబడే నువ్వు ఇట్టేసావు అన్నాడా. అయితే కొన్ని ఎక్స్ట్రీమ్ కేసులలో చేయడు, ఈ విషయం కూడా చెప్తున్నాడు. ఎందుకంటే అది ప్రాక్టికల్ గా కూడా జరిగిన సిచ్యువేషన్స్ బట్టి, వాక్యాన్ని బట్టి కూడా చెప్తున్నాను. కొంతమందికి పాపాలు క్షమించబడతాయి, కొంతమందిని అలాగే ఉంచేస్తాడు రోగంలో. దేవునికి మహిమ రావాలని అలాగే ఉంచి వాళ్ళను వాడుకొనంట, ఆయనకు తన్ను తాను మహిమపరుచుకుంటాడంట. అంటే చాతగానంలాగా అట్లే ఉంచుతాడంట, ఆయన పాపాలు క్షమిస్తాడంట, రక్షణ ఇస్తాడంట, కానీ వాళ్ళను వాడుకొని వాళ్ళ ద్వారా విపరీతంగా సేవ చేసుకుంటాడంట. అట్లా చాలా మంది ఉన్నారు, అలా చేసుకుని తనకు తాను మహిమ తెచ్చుకుంటాడంట. అది 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 ఎక్స్ట్రీమ్ కేసులలో జరుగుతుంది. ఆయన స్వస్థపరిచే దేవుడు కూడా, ఎందుకంటే ఆయన దగ్గర ఆ సామర్థ్యం ఉంది, ఆ శక్తి ఉంది. అయితే ఎందుకు ఇట్లా చేస్తాడంటే ఆయన ఏమన్నారంట, ఆ కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరచారంట. దేవుణ్ణి మహిమపరచడానికంట ఈ కార్యాలు చేస్తాడంట. నీ పాపాలు నా పాపాలు ఎందుకు క్షమిస్తాడంటే, నీ రోగం నా రోగం ఎందుకు తీసేస్తాడంటే, ఆయనకు మహిమ కలగాలని చేస్తాడంట. ఈ విషయాలన్నీ తప్పకుండా చేస్తాడు, కానీ ఎందుకు అల్టిమేట్ విషయం ఏంది, ఆయనకు మహిమ కలగాలి. మనం ఏంటంటే మనకు మహిమ కలగాలి, మనం చూపించుకోవాలి అని చాలాసార్లు మనం ఆతృత పడుతుంటాం, ఆరాట పడుతుంటాం. చేయడు, ఎందుకంటే దేవుని మహిమ దొంగిలించే తత్వం, మనస్తత్వం నీలో నాలో ఉంది కాబట్టి. కాబట్టి అల్టిమేట్ గా మనం చూస్తే ఏంటంటే దేవునికి మహిమ కలగాలి. మన పాపాలు క్షమించబడటం ద్వారా, మన రోగాలు నయమవటం ద్వారా, మన సమస్యలు నయమవటం ద్వారా అల్టిమేట్ గా దేవునికే మహిమ కలుగుతుందంట. దేవునికే మహిమనివ్వాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, బోర్ల పడి ఆయనకు నమస్కరించాలి. ప్రభువా ఇది నీ ద్వారానే సాధ్యమైంది, ఎందుకంటే ఆ సామర్థ్యం నీలో ఉంది, ఆ శక్తి నీలోనే ఉంది, కృతజ్ఞుణ్ణి ప్రభువా అని ఆయన ఆరాధించాలి. మొట్టమొదటిది సమాప్ చేస్తున్నానండి, అయిపోయింది. మొట్టమొదటిది మనము ఎవరినైనా నడిపించేటప్పుడు సంఘానికి, తర్వాత బైబిల్ స్టడీస్కి, ఏదైనా ప్రార్థనకి, లేకపోతే ఎవరి కోసమైనా ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో వాళ్ళు నడిపించాలి. మన ఉద్దేశం ప్రాముఖ్యమైనది. ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నాం, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు రక్షించబడాలి, భారంతో విశ్వాసమైన ప్రార్థనతో విశ్వాసంతో తీసుకొని రావాలి. మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడంట. దేవుడు చూస్తాడని అంటే మరి ఎంత జాగ్రత్తగా తీసుకురావాలి, ఎంతో హృదయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసుకొని రావాలి. చెడ్డ హృదయంతో మనల్ని మనం గొప్పలు చెప్పుకునే హృదయంతో తీసుకొస్తే చాలా మూర్ఖత్వం. రెండోది, మన ఒరిజినల్ సమస్య పాపం, రోగం కాదంట. ఫస్ట్ మన హృదయంలో ఏం ఆలోచిస్తాం, ఏ హృదయంతో వచ్చామో, ఏ మనసుతో వచ్చామో దేవుడికి తెలుసు అంట. ఇప్పుడు కూడా మీరు వాక్యం వినేటప్పుడు ఏ హృదయంతో ఏ ఆలోచనతో వింటున్నారో దేవునికి తెలుసు అంట. పశ్చాత్తాప హృదయంతో నేను పాపం చేశాను, ఆ పశ్చాత్తాపంతో వచ్చి నమ్మకంతో విశ్వాసంతో వస్తున్నట్టు వెంటనే నీ పాపాలు క్షమించబడ్డాయి. మీలో కూడా ఆ పశ్చాత్తాపం మీలో పుడతా ఉంటే, మీ మనసులో మీరు విశ్వాసంతో వచ్చి ఇలాంటి పశ్చాత్తాపం మీ హృదయంలో ఇప్పుడు కలిగి ఉంటే, ఎవరైనా మారుమనసు పొందకపోతే దేవుడు మీతో చెప్పే మాట ఏంటంటే, నా కుమారుడా నా కుమార్తె నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, వెంటనే క్షమిస్తాడంట, మనం మారుమనసు పొందుతాం. అయితే మిగతా వాళ్ళందరూ దూషించారు. ఒక రెండో విషయం నేర్చుకున్నాం. మూడో విషయం ఏంటంటే, ఆయన హృదయ ఆలోచనలు ఎరిగిన వాడంట. నాలుగో విషయం ఏం నేర్చుకున్నామంటే, ఆయన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడు. ఐదోది, అసలు భూమి మీద పాపాలు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉందంట. ఈ అధికారం ఉందని తెలిస్తే మనం ఏం చేయాలి? వెంటనే పాపాలు ఒప్పుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. మరి వేరే ఎక్కడికి పోయినా మనకు పాపాలు క్షమించబడవు, ఏ మనిషి అయినా ఏ దేవులైనా. లాస్ట్ది ఏంటంటే, అల్టిమేట్ గా దేవుడు సమస్యల్ని కూడా తీసేస్తాడు. ఎందుకనంటే ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఎందుకనంటే ఈ రెండు తీసేయటం ద్వారా అల్టిమేట్ గా ఆయనకు మహిమ రావటానికే ఇవి చేస్తాడంట. కాబట్టి మనం అందరం కలిసి ఆయనకు మహిమను మాత్రమే ఇవ్వాలి, మనం తీసుకోకూడదు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మారుమనసు పొందిన వాళ్ళు పశ్చాత్తాపడండి. మారుమనసు పొందిన వాళ్ళు ఏ విషయాల్లో ఒకవేళ పాపాల్లో ఉన్నామో వాటి విషయంలో కూడా పశ్చాత్తాపడుతూ ఈ విషయాలన్నీ పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం.